Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం May 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. ఇవాళ నేను కొంచెం వివాదాస్పదమైన టాపిక్గా తీసుకుందాం అనుకుంటున్నాను. అఫ్కోర్స్ వివాదాలు లేనిదే మనము అదనమాట. పైగా రేపేటు అసలు విపరీతమైన మెదళ్ళంతా కూడాను అసలు మంచి వేడెక్కించేటట్టు ఉంటుంది పరిస్థితి, రైట్? రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్, నిజంగా మన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం అంత టెన్షన్ పడమేమో, కానీ మొత్తానికి ఎలక్షన్ రిజల్ట్స్కి మటుకు ఇన్నాళ్ళు అసలు సర్వేల పేరిట అందరూ మేమంటే మేమే అని, ఏ ఛానల్ వాళ్ళకి ఆ ఛానల్ వాళ్ళు, వాళ్ళు ఎవరికైతే ప్రోగా ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళే గెలుస్తారని చెప్పుకొని వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. సో ఆఖరికి భరత్ అనే నేను అనే టైటిల్ వచ్చేసరికి మరి ఎవరు చేస్తారు ప్రమాణ స్వీకారం అనేది తెలిసిపోతుంది అనుకోండి. అయితే ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే అసలు మన ఇండియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఫస్ట్ మూలాలు ఎక్కడున్నాయి. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వాళ్ళని కొంతమంది అంటున్నారు, డిఎన్ఏ ట్రేసెస్ కూడా దొరికినాయి అంటున్నారు. ఈ విషయం మీద ఆబ్వియస్లీ మనం ఆర్యులము, అందులో డౌటే లేదు. అయితే కొన్ని పరిశోధనలు అవి చేసిన తర్వాత టోనీ జోసెఫ్ అనే అతను ఒక ప్రజెంటేషన్ ఆర్ ఆర్టికల్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ బీబీసీకి ఒక నివేదికను సమర్పించాడు. దాంట్లో నుంచి ఎక్సర్ప్ట్స్ తీసుకుని వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేశారు. ఆ డాక్యుమెంటరీలో ఏమున్నది, అసలు టోనీ జోసెఫ్ ఏం చెప్పాడు? ఇందులో నా అభిప్రాయాలు ఏమీ లేవు, అన్నీ టోనీ జోసెఫే. అతను చెప్పింది ఏంటి, అసలు అంతకుముందు ఉన్నటువంటి నాగరికత మనం, అంటే మనం తర్వాత కొంచెం పతనం అవుతున్న టైంలో దేశానికి వచ్చినటువంటి చాలామంది వలస సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆర్యులది ఉన్నది ఖచ్చితంగా. అయితే ఆ ఏదైతే పతనమైందో ఆ నాగరికత సింధు లోయలో ఉన్నటువంటి ఆ హరప్ప మొహంజోదారో నాగరికత ఏదైతే ఉందో, దాట్ ఈస్ వాట్ ఇస్ స్టిల్ క్యారీడ్. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ మనం ఇంకా ఏమీ, అంటే అక్కడి ట్రేసెస్ ఇంకా మనం దాన్ని క్యారీ చేస్తున్నాం, ఆ డిఎన్ఏలో అది ఉన్నది అని అంటారు. సో భారతీయులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయం మీద చాలా రీసెర్చ్లు జరిగినాయి, చాలా ప్రశ్నోత్తరాలు అవి ఇవి జరిగినాయి, డిబేట్లు జరిగినాయి, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, చాలా జరిగినాయి. అయితే నేనేమి వివాదాస్పదం చేయదలుచుకోలేదు. అసలు టోనీ జోసెఫ్ చెప్పింది ఏంటి, తను ఏదో ఒక ఆర్కియాలజీ వాళ్ళతో అన్నిటితో అందరితో కలిసి రీసెర్చ్ అది చేసి ఒక చిన్న థీసిస్ తయారు చేశాడు. బీబీసీ వాళ్ళు డాక్యుమెంటరీ చేశారు అంటే ఎంతో కొంత దాంట్లో నిజం లేకపోతే చేయరు కదా. అలా అని చెప్పి బీబీసీ చెప్పేవన్నీ నిజాలని నేను అనట్లేదు. బేసిక్గా ఇది వరకు ఏదైనా ఒక న్యూస్ వచ్చింది అంటే బీబీసీలో చెప్పారా, బీబీసీ న్యూస్ అయితేనే చెప్పు అన్నట్టుగా అనేవాళ్ళు. అఫ్కోర్స్ అది బ్రిటిష్ వాళ్ళది కాబట్టి వాళ్ళు మనకెప్పుడు అగెన్స్ట్గా ఉన్నారు కాబట్టి నేను అంతగా నమ్మను దాన్ని. స్టిల్ నమ్మకాలు పక్కన పెడితే అసలు ముందు వాళ్ళు అన్నదేంటో తెలిస్తే ఆ తర్వాత మన విచక్షణతో మనం ఎటు మనం దాన్ని అనలైజ్ చేస్తాం కదా. సో ముందు అసలు ఆ విషయం మీద మాట్లాడదాం, తెలుసుకుందాం అని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆర్యులుగా పిలిచేటటువంటి ప్రజలే భారత నాగరికతకి మూలము అని మన నమ్మకం. వాళ్ళు గుర్రాల మీద తిరుగుతూ పశువులని పోషించేటటువంటి యోధులు, పశువుల పెంపకందారులతో కూడినటువంటి ఒక నొమాడ్స్ ట్రైబ్ అని చెప్పొచ్చు సంచార జాతి ఆర్యులు. ఎప్పుడో ప్రాచీన హిందూ గ్రంథాలైనటువంటి వేదాలని ఆర్యులే రాశారు అని చెప్పి మనం నమ్ముతాం. ఆర్యులు భారత్లోనే పుట్టారని, తర్వాత ఏషియా, యూరోప్ ఇలాంటి చాలా కాంటినెంట్స్కి విస్తరించారని మనం అనుకుంటాం. ఇప్పటికీ యూరోపియన్స్, ఇండియన్స్ మాట్లాడే ఇండో యూరోపియన్ భాషల కుటుంబం ఏర్పాటుకి వాళ్ళు దోహదపడ్డారని చెప్తూ ఉంటారు. ఆర్యులదే చాలా టాపెస్ట్ జాతి, అంటే సర్వోన్నతమైనటువంటి జాతి అని యూరోప్ని జయించింది ఆర్యులేన్ అని 19వ సెంచరీకి చెందినటువంటి చాలామంది మానవ సామాజిక పరిశోధకులు అండ్ అడాల్ఫ్ హిట్లర్ లాంటి నాయకులు వీళ్ళందరూ కూడా అదే భావించేవాళ్ళు. అయితే ఈ జాతి మూలాలు నార్డిక్ జాతిలో ఉన్నాయి అని చెప్పి హిట్లర్ అనుకునేవాడు. విభిన్నమైనటువంటి మూలాలు చరిత్రల నుంచి ఒక సుస్థిరమైనటువంటి నాగరికతని నిర్మించుకున్న మనము మరి వీటిని ఎలా చూడాలి అసలు? ఎందుకంటే ఒక సుస్థిరమైనటువంటి నాగరికతను ఏర్పరచుకున్న మనము ఎక్కడి నుంచో మన మూలాలు వచ్చినాయి అని అంటే మనం యాక్సెప్ట్ ఆబ్వియస్లీ చెయ్యం. మనకంటూ కొన్ని ఒక ఏమంటారు దాన్ని రిచువల్స్, కల్చర్, ట్రెడిషన్, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి మనకి. మనం ఎవరి దగ్గర నుంచో ఏమి అరువు తెచ్చుకోక్కర్లా. మన వ్యవస్థని, మన నాగరికతని వలసవాదులే నాశనం చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, అది బీట్ బ్రిటిషర్స్, బీట్ మొఘల్స్, ఎవరైనా సరే, ఇండో యూరోపియన్ భాషలను మాట్లాడిన వాళ్ళని వాళ్ళు ఆర్యులుగా పిలుచుకుంటున్నటువంటి ప్రజలని ఆర్యులుగా పరిశోధకులు కూడా వ్యవహరిస్తారు. సో టోనీ కూడా ఈ వ్యాసంలో ఆర్యన్ అనే మాటని అదే అర్థంలో వాడారు ఆయన ఇప్పుడు తీసినటువంటి డాక్యుమెంటరీలో. ఇప్పుడు హిట్లర్ చెప్పినట్టుగానో లేకపోతే ఇంకొందరు ఎవరైనా మిగతా వాళ్ళు ఈ నాగరికతను నమ్ముతున్నటువంటి హిందువులు వాళ్ళు అని ఎవరినైనా మీరు తీసుకోండి, నేను అతను అంటే తన ఫస్ట్ పర్సన్లోనే నేను చెప్తున్నాను సో దట్ ఒక ఐడియా ఉంటుందని. సో అట్లా ఎవరైనా సరే అడ్రస్ చేస్తున్నట్టుగా జాతి అనే అర్థంలో ఈ మాటను ఉపయోగించకుండా ఇదివరకు ఇండియాలో ఉన్నటువంటి నాగరికత పతనం అయిపోయిన తర్వాత ఈ దేశానికి వచ్చినటువంటి చాలామంది వలస సమూహాల్లో ఆర్యులు ఒకరై ఉండొచ్చు అని భారతీయ మేధావులు చాలామంది చెప్తారు. ఆ మేధావులు అని వాళ్ళకి వాళ్ళు టాగేసుకున్నారా లేకపోతే ఏంటనేది నాకు తెలీదు. బట్ ఆ పతనమైన నాగరికతే సింధు నాగరికత అని, ఈజిప్షియన్, మెసపటోమియన్ తర్వాత ఇలాంటి నాగరికతలన్నీ కూడాను ఎక్కువగా విలసిల్లినటువంటి కాలానికి కొంచెం అటు ఇటుగా ఇప్పటి వాయువ్య భారత్, పాకిస్తాన్లలో ఈ సింధు లోయ నాగరికత ఎక్కువగా డెవలప్ అయిందని వాళ్ళ ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అది వరకు లేదు, వీళ్ళు వచ్చేటప్పుడు అలా వలసగా ఎవరైతే వచ్చారో వాళ్ళు దాన్ని క్యారీ చేశారు, ఆ తర్వాత అదే డిఎన్ఏ మనలో ఇంకా అలా నాటుకుపోయింది అని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అని నా ఉద్దేశం. సో ఇక్కడ ఉద్దేశాలు ఎవరివి ఏంటి అనేది కాకపోయినా, అసలు ముందు తను అంత రీసెర్చ్ చేశాడు కాబట్టి అసలు ముందు తను రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటో మనం తెలుసుకుంటే ఆ తర్వాత మనం దాని మీద చర్చించవచ్చు. కాబట్టి టోనీ రాసినటువంటి ఆ ఆర్టికల్ని నేను మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. నేను యాక్చువల్గా డాక్యుమెంటరీ చూశాను, సో దాన్ని నేను పాయింట్స్ అన్ని రాసుకుని దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తున్నాను. ప్రస్తుతానికి మాత్రం ఒక చిన్న విరామం తీసుకుంటాను.
గాలిలో నా కాలు పువ్వులలో కదలిక మొయ్యలు భామ బడిలో నడలో తుడులు వారి, మొయ్యలు భామ బడిలో నడలో తుడులు వారి, వనమయుడి మేమీరి తగిదేరా.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జ వెన్నెల చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. సో ఇండియాలో అంతకు ముందు ఉన్నటువంటి నాగరికత పతనం అయిపోయిన తర్వాత ఈ దేశానికి వచ్చిన చాలా వలస సమూహాల్లో ఆర్యులది ఒకటై ఉండొచ్చు అని కొంతమంది సో కాల్డ్ ట్యాగ్ వేసుకున్న మేధావులు చాలామంది చెప్తూ ఉన్నారు. ఆ పతనమైన నాగరికతే సింధు నాగరికత, హరప్పన్ సివిలైజేషన్, ఆ తర్వాత ఈజిప్షియన్, మెసపటేమియన్, మిగతా సివిలైజేషన్స్ అన్నీ కూడాను ఈ ఎక్కువగా అంటే ఆ టైంలోనే, ఇప్పుడు ఈజిప్షియన్ కానీ మెసపటోమియన్ సివిలైజేషన్కి దగ్గరలోనే ఈ సింధు నాగరికత కూడాను ఉన్నది కొంచెం అటు ఇటుగా. అది ఎక్కడ? ఇప్పటి వాయువ్య ఇండియా అండ్ పాకిస్తాన్, అక్కడ ఈ సింధు నాగరికత అనేది ఎక్కువగా ఉన్నది అని అన్నారు. అయితే కొంతమంది మటుకు ఏంటంటే సింధు లోయ నాగరికత కూడా ఆర్యుల నాగరికతే అని భావిస్తారు. దీనిని వైదిక నాగరికతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ సింధు లోయ నాగరికత తర్వాత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఆర్యుల నాగరికత ఏర్పడింది అనే వాళ్ళకి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా ఆర్యుల నాగరికతే ఉన్నది అని వాదించే వాళ్ళకి, ఈ ఇద్దరికి మధ్య కొన్నేళ్లుగా విభేదాలు విపరీతంగా ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఆర్యన్ సివిలైజేషనా, ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఆర్యన్ సివిలైజేషనేనా అనే విషయం మీద చిన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ విభేదాల వల్ల అవి అంటే ఎప్పుడు వాళ్ళకి కావాల్సినప్పుడు సరే కాస్త దాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు గ్రూపుల మధ్య విభేదాలు చాలా ఎక్కువైనాయి. కొంచెం సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ వివాదంలోకి కొంచెం కంపారిజన్ కనుక డ్రా చేస్తే ఒక కొత్త ఫ్యాక్టర్ యాడ్ అయింది, అదే పాపులేషన్ జెనెటిక్స్. ఇదివరకు ఏంటంటే మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వెళ్ళారు అనేది నిర్ధారించడం కోసం అని చెప్పి పాత డిఎన్ఏల మీద వాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు. డిఎన్ఏ పైనే అది ఆధారపడి ఉంటుంది బేసిక్గా పాపులేషన్ జెనెటిక్స్ అనేది. సో ఎక్కువగా వాళ్ళకి ఎక్కడైతే ఆ డిఎన్ఏ స్ట్రక్చర్స్ అవి ఎక్కడి నుంచి షేర్ అయినాయో తెలుసుకుని దాన్ని బట్టి ఆ సివిలైజేషన్ ఇక్కడ వచ్చింది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఈ పురాతన డిఎన్ఏ మీద ఆధారపడేటటువంటి పరిశోధనల్లో వెల్లడైన ఫలితాలు కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఎందుకంటే అప్పటి వరకు మనం చదువుకున్న హిస్టరీ ఒకలాగా, ఇప్పుడు తర్వాత వీళ్ళు చెప్పినటువంటి మెటీరియల్తో ఇంకొకలాగా టర్న్ అవుతుంది. ఇండియాకి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలని ఈ పరిశోధనలన్నీ కూడాను వెల్లడిస్తున్నాయి. అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి జన్యుశాస్త్ర పరిశోధకుడు డేవిడ్ రీచ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక టీం 2018 మార్చిలో ఒక అధ్యయనం, దాని రిజల్ట్ రెండింటినీ కూడాను ఒక జర్నల్లో ప్రచురించింది. దాని ప్రకారం ఏంటంటే, ప్రపంచం నలుమూలలకి చెందినటువంటి 92 మంది స్కాలర్స్ వివిధ అంశాల మీద రాశారు. జన్యుశాస్త్రం, చరిత్ర, ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం, తర్వాత ఆంథ్రోపాలజీ అంటే మనిషి పరిణామక్రమం ఎలా ఉన్నది అనే విషయం మీద, పరిణామ శాస్త్రం, ఎవల్యూషన్, హ్యూమన్ ఎవల్యూషన్, అది ఆంథ్రోపాలజీ. ఇలాంటి రంగాల్లో కొంచెం మంచి టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ అందరూ కూడాను ఆ టీంలో ఉన్నారు. వాళ్ళందరూ ఈ గుజరాత్లో ఉన్న కచ్లో డోలవేరా అని ఒకటి ఉంది, అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి స్థలాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ది జినోమిక్ ఫార్మేషన్ ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా అనేటటువంటి ఒక టైటిల్ తోటి ఒక జర్నల్ని కూడా వాళ్ళు ప్రచురించారు. అందులో కొన్ని ఆశ్చర్యపరచేటటువంటి అంశాలను పొందుపరిచారు. అందులో ఏంటంటే, గత 10,000 సంవత్సరాల్లో ఇండియాకి ప్రధానంగా 2 వలసలు జరిగినాయి అని చెప్పి వాళ్ళ అధ్యయనం చెప్తుంది. ఫస్ట్ వలస నైరుతి ఇరాన్లో ఉన్నటువంటి జాగ్రోస్ ప్రాంతంలో స్టార్ట్ అయింది. మేకలని మనుషులు మచ్చిక చేసుకున్నారు అనడానికి ప్రపంచంలోనే ఫస్ట్ ఆధారం ఈ జాగ్రోస్ ప్రాంతంలోనే దొరుకుతుంది, దొరికింది రాదర్. ఈ వలసలో జాగ్రోస్ నుంచి వ్యవసాయదారులు భారత్కి వచ్చారు. వీళ్ళు పశు పోషకులు, పశువుల్ని పాలించేవాళ్ళు అయి ఉండొచ్చు. బీసీఈ బిఫోర్ కామన్ ఎరా 7,000 నుంచి 3,000 సంవత్సరాల మధ్య ఈ వలస జరిగి ఉంటుంది అని ఒక అంచనా. ఎందుకంటే జాగ్రోస్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడాను సబ్ కాంటినెంట్లో అప్పటికే ఉన్నటువంటి ఫస్ట్ తొలి భారతీయులు అంటే ఫస్ట్ ఇండియన్స్ అంటారు, వాళ్ళల్లో కలిసిపోయి ఉండొచ్చు. ఈ జాగ్రోసు ఆ ఫస్ట్ ఇండియన్స్ కలిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని సృష్టించారు. అండ్ ఈ ఫస్ట్ ఇండియన్స్ ఎవరంటే, సుమారు 65,000 సంవత్సరాల క్రితం అవుట్ ఆఫ్ ఆఫ్రికా ఓఓఏ వలసదారుల వారసులు అని ఈ టోనీ అండ్ వాళ్ళ టీం కలిపి చేసినటువంటి పరిశోధనలో వెల్లడి చేసిన అంశాలు ఏది, ఇందాక మనం చెప్పుకున్నటువంటి జీన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, డిఎన్ఏ వాళ్ళు జెనెటిక్ ఇవన్నీ తీసుకుని ఎవల్యూషన్కి సంబంధించి వాళ్ళు చేసిన రీసెర్చ్లో వాళ్ళకి తెలిసిన అంశాలు, ఆ జర్నల్లో వాళ్ళు పెట్టినటువంటి అంశాలు అవి. జాగ్రోస్ అండ్ ఫస్ట్ ఇండియన్స్ కలిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డెవలప్ చేసి స్టార్ట్ క్రియేట్ చేసి డెవలప్ చేశారని. ఈ ఫస్ట్ ఇండియన్స్ ఎవరు అంటే, సుమారు 65,000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆఫ్రికా వలసదారుల వారసులు అంటే అవుట్ ఆఫ్ ఆఫ్రికా ఓఓఏ జనాలన్నమాట. ఇది ఎప్పుడు 7,000 and 3,000 మధ్య జరిగినటువంటి విషయం, బీసీఈ బిఫోర్. అయితే 2,000 బీసీఈ తర్వాత శతాబ్దాల్లో ఇంకొక వలసదారుల సమూహం కూడా వచ్చింది. మరి వాళ్ళెవరు అంటే చెప్తాను, బట్ చిన్న విరామం తర్వాత.
కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ,
కరగిన కలలే నిలిచిన తీరిసెను నాలో మందారమాల
రమ్మని మురళీ రవమ్ములు పిలిచే రమ్మని మురళీ రవమ్ములు పిలిచే అణువణువున బృందావని తోచే
తళ తళలాడే తరగల పైన అంది అందని అందాలు మెరిసే
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ మతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందారమాల
కురులే నన్ను సోకిన వేళ నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగ రగిలేను దీయని జ్వాల
గలగల పారే బలపులలోనే సాగెను జీవన
కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ కిల కిల నవ్వులు చిలికిన
తిప్పడండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు మాంగోరు అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు తిప్పడంటే తిప్పడు ఈరుడంటే ఒప్పడు ఆ తొల్లు కబులు చెప్పడు అన్నమాట తప్పడు తిప్పడంటే తిప్పడు ఈరుడంటే ఒప్పడు ఆ సొల్లు కబులు చెప్పడు అన్నమాట తప్పడు కప్పరాల తిప్ప మీద ఉప్పరోణ్ణి సాకలోణ్ణి కప్పరాల తిప్ప మీద ఉప్పరోణ్ణి సాకలోణ్ణి ఎప్పుడైనా ఎవరినైనా అడుగో మాంగోరు మాంగోరు అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాక్కుంటే ఇనుకోడు మాంగరు ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాక్కుంటే పోటరైన ఏటగాళ్ళు పొంచి దాటిపోతుంటే నా సాని రంగా చెప్పసరిచి అబ్బే అని నిబ్బరంగా ముందుకెళ్ళి ముందుకెళ్ళి దెబ్బకి పెబ్బులుని అరే పప్పుండా పెట్టినోని తిప్పరాజు పెబునండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు నా
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. భారతీయ ప్రాచీన రసాయన శాస్త్ర విజ్ఞానం కొన్ని శతాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండిపోయింది. భారత రసాయనిక పారిశ్రామిక పిత అని పేరుంది ప్రపంచ రసాయన శాస్త్రవేత్త అయిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే గారు రాసిన హిందూ కెమిస్ట్రీ అనే పుస్తకంలో భారతీయ రసాయనిక శాస్త్రవేత్తల గురించి సంక్షిప్తంగా చెప్పారు. దీనివల్లనే మొట్టమొదటిసారిగా మన రసాయనిక విజ్ఞానం లోకానికి తెలిసింది. ఆ కాలంలో ధాతు విజ్ఞానం, చికిత్సా విజ్ఞానం ఈ రెండిటి మేళవింపునే రసాయనిక శాస్త్రంగా భావించేవారట. సాధారణ రసాయన పదార్థాలను ముఖ్య రసాలు, ముఖ్య రసాయన పదార్థాలను మహారసాలు, ఉపరసాలు, సామాన్య రసాలుగా పేర్కొన్నారు. ఆమ్లాలు, క్షారాలు, ద్రవాలు ఇవన్నీ వారికి తెలిసినవే. మన పూర్వ రసాయన శాస్త్రవేత్తలు వాడిన పారిభాషిక పదాలనే రసాయన శాస్త్రంలో ఇప్పటికీ వాడుతున్నారు. రే గారు రాసిన గ్రంథంలో ప్రాచీన రసాయన శాస్త్రవేత్తల జీవితాలు, రచనలు చోటు చేసుకున్నాయి. నాగార్జునుడు, ఆరోగ్య మంజరి, రసరత్నాకరం, కశపుట తంత్రం, యోగసారం, యోగాష్టకం మొదలైన గ్రంథాలు రాశారని గోవిందాచార్యుల వారు రసార్ణవం రాస్తే, యశోధరుడు రసప్రకాశ సుధాకరం, సోమదేవుడు రసేంద్ర చూడామణి, వాగ్భటుడు రసరత్న సముచ్చయం, రామచంద్రుడు రసేంద్ర చింతామణి రాసినట్లు రేగారు చెప్పారు. పూర్వ రసాయన శాస్త్రజ్ఞులు కేవలం ప్రయోగాల కోసం మాత్రమే కాక వైద్యానికి ఉపయోగపడే ప్రయోగాలు నిర్వహించేవారని వారు తెలియజేశారు. ధాన్యాలు, పండ్లు, దుంపలు, కర్రలు, పుష్పాలతో మద్యం తయారు చేసేవారు. వీటికే అసవాలు అని పేరు. వివిధ రోగాలకు వీటిని ఔషధాలుగా వాడేవారు. మొత్తం 9 రకాల అసవాలున్నట్టు ఆయన చెప్పారు. సుగంధ ద్రవ్యాలు, అత్తర్లు, గంధాలు వీటన్నింటినీ రసశాల అనే ప్రయోగశాలలో తయారు చేసేవారు. శాస్త్ర విజ్ఞానాన్ని గురుముఖత విని స్వంతంగా ప్రయోగాలు చేసే సిద్ధాంతాలను రూపొందించేవారట. వీరి ధాతు విజ్ఞానం, చికిత్సా విధానం వైద్య శాస్త్రంలో ఈ రూపంగా ప్రవేశించింది. అలనాటి రసాయన శాస్త్రవేత్తలు ఎవరంటే, దుండునాథుడు 14వ శతాబ్దానికి చెందినవాడు, కాలనాథ మహర్షి శిష్యుడు, రసేంద్ర చింతామణి అనే గ్రంథరచయిత. ఇందులో 8 రస సంస్కార విధానాలను చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలను వీరు సూచించారు. వైద్యం, రసవాదాల మీద పూర్తి పట్టు ఉన్నవాడు దుండునాథుడు. బిందు మహారాష్ట్రవాడు, సృజనశీలి, రస పద్ధతి రచయిత. అనేక ఔషధాలు, రస సంస్కారాలు ఇందులో ఉన్నాయి. వీరి కుమారుడు మహదేవ తండ్రి గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు. ఇందులో మరాఠీ పదాలే ఎక్కువ. చక్రపాణి దత్త 1040లో బెంగాల్లోని బీర్భంలో పుట్టాడు. సంకలనకర్త, వ్యాఖ్యానకర్త. చరక సంహితను అద్భుత వ్యాఖ్యానంగా ఆయుర్వేద దీపిక అనే పేరుతో రాశాడు. చికిత్స సంగ్రహ, ద్రవ్యగుణ సంగ్రహ, భానుమతి ఇతని ఇతర రచనలు. ఔషధ నిఘంటువును ముక్తావళి అనే పేరుతో వెల్లయింపచేశాడు. ఆనాటి ప్రసిద్ధ వైద్యుడు నారద దత్త శిష్యుడై ఘనకీర్తిని పొందాడు. రసవాద విజ్ఞానులు ఆనంద భారతి 1503-1600 మధ్య జీవించినవాడు. ఆనంద సిద్ధ అనే పేరుతో ప్రాచుర్యం పొందాడు. యతీంద్రుడుగా నిలిచిపోయాడు. రసవాదంలో అంటే కెమిస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. దీనిపై ఆనందమాల అనే గ్రంథాన్ని రాశాడు. 8 రకాల పాత్రల స్వరూపాన్ని చెప్పాడు. పాదరసాన్ని శుద్ధి చేసే విధానాన్ని చెప్పాడు. తైలాలు, ఘృతాలు, గుళికలు మొదలైన మందుల తయారీ విధానాలను తెలియచేశాడు. గోవిందాచార్య 1415 శతాబ్దివాడు. గుజరాత్లో సురాదిత్యకు కుమారుడు. బోధకుడుగా ప్రసిద్ధి చెందినవాడు సృజనశీలి. రససార గ్రంథరచయిత. జరణ, బంధ మొదలైన రస సిద్ధాంతాలపై ఇందులో చర్చించాడు. రస విద్య మీద వచ్చిన గొప్ప సిద్ధాంత గ్రంథం ఇదే. ఈ గ్రంథం అత్యంత ప్రామాణికంగా భావిస్తారు. రామచంద్ర 1400 శతాబ్దం వాడు. రస సిద్ధాంతానికి, ప్రయోగాలకు పేరు పొందాడు. సంస్కృతంలో చక్రదత్త, నమక, రసేంద్ర చింతామణి రాశాడు. రసాయన పొడులు, భస్మాల విషయాలన్నీ వివరంగా ఇందులో చెప్పాడు. అనేక రోగాలకు ఖనిజాల నుండి తయారు చేసిన ఔషధాల గురించి రాశాడు. రామకృష్ణ భట్టు 1600 శతాబ్దివాడు. ఏ ప్రాంతం వాడో ఖచ్చితంగా తెలీదు. తండ్రి నీలకంఠ ఔషధ శాస్త్రంలో ప్రఖ్యాతుడు. పాదరస రూపకల్పనలో సిద్ధుడు. రసేంద్ర కల్పద్రుమం అనే సంస్కృత గ్రంథరచయిత. ఇది పాదరసానికి అంటే మెర్క్యూరీకి చెందిన గొప్ప సిద్ధాంత గ్రంథంగా పేరు తెచ్చుకుంది. పాదరసం తయారీలో అనేక విధానాలను ఇందులో చర్చించాడు. రామేశ్వర భట్టు 1400 శతాబ్దివాడు. పాదరసాన్ని ఉపయోగించి అనేక ఔషధాల తయారీని చెప్పాడు. పాదరస శుద్ధి, దాని గుణాల మీద రసరాజ్యలక్ష్మి అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. రుద్ర క్రీస్తుపూర్వం వాడని అంటారు. అనేక వైద్య గ్రంథాలలో ఈయన పేరును ప్రస్తావించారు. రుయామ చరిత్ర, పరాదకల్ప, ధాతుకల్ప, హరితల కల్ప అంటే పసుపు పచ్చని తైలాల తయారీ, అభ్రక కల్ప అభ్రకం నుండి ఔషధాల తయారీ మొదలైన 60కి పైగా వైద్య గ్రంథాలు రాసి మహాకీర్తివంతుడయ్యాడు. ఇదండి మన పురాణ శాస్త్రజ్ఞుల కెమిస్ట్రీ పరిజ్ఞానం. నేడు మనం ల్యాబొరేటరీల్లో తయారు చేసే మందులను, వైద్య శాస్త్రానికి ఉపయోగపడే మందులను మన శాస్త్రవేత్తలు ఆనాడే తయారు చేశారన్నమాట. ఇంత గొప్ప దేశం మనది. జై హింద్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారవి చిత్రం కార్యక్రమానికి. సో 2000 BCE ఈ తర్వాత శతాబ్దాల్లో ఇంకొక వలసదారులు వచ్చారని చెప్పాను కదా. ఆ సమూహం ఎవరో బ్రేక్ త్రో చెప్తానని చెప్పాను. వాళ్లే ఆర్యులు. యురేషియన్ స్టెప్పీ ప్రాంతం అంటే మోస్ట్లీ ఇప్పటి కజకిస్తాన్ ప్రాంతం నుంచి వీళ్ళు వలస వచ్చి ఉండొచ్చు అని ఒక అభిప్రాయం. ఇనీషియల్ ఫేజ్లో ఉన్నటువంటి సంస్కృత భాషని వీళ్ళు తమతో పాటు భారత్కి తీసుకొని వచ్చి ఉండొచ్చు. వీళ్ళేంటంటే ఈ గుర్రాలని కాస్త మాలిమి చేసుకోవడం, వాటిని వాడుకోవడంలో వాళ్ళకి మంచి టాలెంట్ ఉండి ఉండొచ్చు. బలివ్వడం లాంటి సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా వీళ్ళు పాటించి ఉండొచ్చు. తొలి దశ ఏదైతే ఉందో అంటే వైదిక సంస్కృతికి ఆర్ హైందవ సంస్కృతికి ఇవి మూలమయ్యాయేమో అని ఒక చిన్న డౌట్. భారత్కి ఈ వలస జరగడానికి 1000 ముందు స్టెప్పీ ప్రాంతం నుంచి ఐరోపాకి కూడా కొంతమంది ప్రజలు వలస వెళ్ళారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులతో కలిసిపోవడం లేదా వాళ్ళ స్థానంలోకి వీళ్ళు రావడం జరిగింది. అలా కొన్ని కొత్త సంస్కృతులు ఏర్పడ్డాయి. కొత్త ఇండో యూరోపియన్ భాషలు కూడాను ఇలాగే వ్యాప్తి చెందినాయి అని కూడా చెప్తూ ఉంటారు. ఇండియాకి జరిగినటువంటి మరిన్ని వలసలు, మిగతా ఏవైతే జన్యు పరిశోధనలు అవన్నీ కూడాను వెలుగులోకి తీసుకొచ్చినాయి. ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చినటువంటి ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు మాట్లాడేవాళ్ళు. అయితే ఇతర వలసదారులు ఈ వలసల్లో ఈ ఏదైతే ఆఫ్రో ఏషియాటిక్ భాషలు మాట్లాడే వాళ్ళతో కలిసి ఇండియాకి చేరుకున్నారట. టోనీ తన పుస్తకంలో రాసుకున్నట్టు ఇండియన్ జనాభా మూలాలను అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన మార్గం కూడా ఉన్నదిట. అదేంటయ్యా అంటే, ఇప్పుడు సపోజ్ ఇండియా అనే ఒక పిజ్జా అనుకుందాం, అది అతను రాసింది, నేను చెప్తున్నది కాదు. అయితే ఫస్ట్ భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిజ్జా బేస్, ఆ తర్వాత పిజ్జాలో ఉన్నటువంటి మిగతా భాగానికి ఆ బేసే ఆధారం. 50-65% ఇండియన్స్ జన్యు మూలాలు తొలి భారతీయులవే. అయితే ఆ పిజ్జా బేస్ మీద, అంటే ఆ తొలి భారతీయుల బేస్ మీద వేసినటువంటి సాస్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్గా ప్రజలుగా చెప్పుకోవచ్చు. అంటే ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని క్రియేట్ చేసి డెవలప్ చేసినటువంటి ప్రజలుగా, లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు జాగ్రోస్ అండ్ ఫస్ట్ ఇండియన్స్. ఆ తర్వాత సాస్, తర్వాత టాపింగ్స్. టాపింగ్స్ అనుకోండి, చీజ్ అనుకోండి, ఏదైనా కానీ. ఈ ఆస్ట్రో ఏషియాటిక్, తర్వాత టిబెట్ బర్మను, ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదర్ ఆర్ ఆర్యన్స్, ఇలా ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి తర్వాత ప్రవేశించినటువంటి అందరినీ టాపింగ్స్గా, చీజ్గా, ఇంకేమైనా ఎక్స్ట్రా ఈ హర్బ్స్గా వీటన్నిటిగా చెప్పుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్గా. అలా చాలామంది ఈ అధ్యయన ఫలితాలు కరెక్ట్ కాదు అని తిప్పికొట్టారు. ఇప్పుడున్న సిలబస్లో మనకి హిస్టరీలో మామూలుగా ఉంటాయి కదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అవని ఇవని, ఇప్పుడున్నటువంటి ఈ సిలబస్లో అన్నిటినీ మార్పించడానికి, ఇండియాలోకి ఆర్యుల వలస ప్రస్తావనని పాఠ్యపుస్తకాల నుంచి తీసేయించడానికి కూడా వాళ్ళు ట్రై చేశారు. అయితే ఆర్యులు ఇండియాలోకి వలస వచ్చారనేటటువంటి సిద్ధాంతాన్ని సమర్థించే భారత ప్రముఖ చరిత్రకారుల మీద కూడా ట్విట్టర్లో చాలా కాలంగా కొంతమంది దాడులు కూడా చేశారు. అయితే ఇండియాలో మొట్టమొదట నివసించింది ఆర్యులు కాదు, ఆర్యుల కన్నా చాలా ముందు నుంచే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నది అనే వాదనని కొంతమంది అంగీకరించలేరు. ఎందుకంటే ఆ వాదనను కనుక అంగీకరిస్తే ఇండియా తన సివిలైజేషన్కి ఏకైక మూల్యమైనటువంటి ఆర్యులు ఆర్ వైదిక సంస్కృతి కాదు అని, మూలాలు వేరే చోట ఉన్నాయని ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి ఒప్పుకోవట్లేదని వాళ్ళు అంటారు. అయితే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇప్పుడున్న ఈ ఏదైతే మోడర్న్ ఎడ్యుకేషన్ సిలబస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడాను మనకి చేటు చేసేవే తప్ప ఒకరు కూడా మంచి చేసేది లేదు. మన వైదిక విద్యతోటే మన పిల్లలు బాగా ఎదుగుతారు. ఒక సైకలాజికల్ ఆర్ మెంటల్ డిసిప్లిన్ ఒకటి ఉండి దేశభక్తులుగా తయారవుతారు. అయితే ఈ విషయం, అంటే మనం అనుకోవడమే కాదు, ఎందుకు ఈ మన హెచ్ఆర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, దాని సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ కూడా ఆ మాటే చెప్పారు ఆ మధ్య మీడియాలో. అయితే వేరు వేరు జన సమూహాలను కలిసి చూసేటటువంటి భావన కూడా హిందూ జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అందరూ భిన్నత్వంలో ఏకత్వంలాగా కలిసే ఉంటున్నారు. మనం సోషల్ స్టడీస్ చదువుకున్నది కూడా అదే కదా హిస్టరీలో, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్. సో అక్కడ జాతి స్వచ్ఛతకే ఎక్కువ ప్రాధాన్యం, ఎవరున్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ అసలు సంబంధమే లేదు. సో ఒక జన సమూహాన్ని కలిపి చూడటమే మనకి తెలుసు, వీళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు వేరే ప్రాంతం, ఇవన్నీ వీళ్ళు ఏదైతే పేపర్ ప్రజెంటేషన్ చేసి ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు విడగొట్టారు, ఇది కరెక్ట్ కాదు అని అందుకే వీళ్ళు వాదిస్తున్నారు. ఆర్యులు వేరే ప్రాంతం నుంచి ఇండియాకి రా వలస వచ్చారన్నటువంటి సిద్ధాంతంతో ఇంకో చిక్కు కూడా ఉంది వాళ్ళకి. ఏంటంటే తర్వాతి కాలంలో చూసుకుంటే ఇండియాకి వచ్చినటువంటి మొఘల్స్ కానీ ముస్లిం రాజులు ఎవరైనా ఆర్యులు వీళ్ళందరినీ కూడాను అంటే ఇద్దరినీ ఇదే సిద్ధాంతంతో ఒకే ఘాటన కట్టినట్టు అవుతుంది కదా అని ఒక చిన్న డౌట్ కూడా ఉందంట. అయితే నాగరికత విషయం మీద చర్చలు జస్ట్ ఏదో సైద్ధాంతిక పరంగా ఏమైనా ఒకవేళ వాళ్ళు కొంచెం విభేదిస్తే విభేదించి ఉండొచ్చు, బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఆ పేరుని సరస్వతీ నది నాగరికతగా మార్చాలని హర్యానాలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ డిమాండ్ చేసింది. నాలుగు వేదాల్లో మొట్టమొదటిదైనటువంటి వేదంలో సరస్వతి ప్రధాన నది అయినందున ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పేరుని సరస్వతి నాగరికతగా మారిస్తే ఈ నాగరికతకి ఆర్యులకి మధ్య సంబంధం ఉన్నట్టు బలంగా చెప్పొచ్చు అన్నది దాని వెనకొన్న ఉద్దేశం అని వీళ్ళు అంటారు. ఎనీవేస్ పేరు ఏదైతే ఏంటి, మనము మన మూలాలు మర్చిపోకూడదు, అది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటి చర్చలకి ఒక కొత్త అధ్యయనం, కొత్త ముగింపు ఇవన్నీ ఉండాలి. అందుకనే ఏంటంటే ప్రొఫెసర్ రీచ్ ఈయనకి సహాయకుడు అన్నమాట, ఆయన కూడాను హార్వర్డ్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం స్వామి వీళ్ళందరూ కూడాను ఒకళ్ళకొకళ్ళు ఊరికే కామెంట్స్ వేసుకున్నారు, ట్విట్టర్లో ట్వీట్స్ వేసుకున్నారు, అంతా ఓకే. కానీ కొన్ని ఎగ్జైటింగ్, కొన్ని హోప్ క్రియేట్ చేసేటటువంటి మెసేజెస్ ఉన్నాయి. అదేంటంటే భారతీయులు విభిన్నమైనటువంటి మూలాలు చరిత్రల నుంచి ఒక సుస్థిరమైన నాగరికతను నిర్మించుకున్నారు. సో ఇంకా హిస్టరీనే పట్టుకొని వెళ్ళడకుండా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కాకుండా అట్లీస్ట్ ఇంకా ఫ్యూచర్లో జరగాల్సింది ఏంటి, హౌ కెన్ వి బీ బెటర్, ఈ సివిలైజేషన్ని మనం ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇండియన్ సివిలైజేషన్ అత్యుత్తమైనటువంటి దశల్లో కనిపించిన గొప్ప లక్షణం ఏంటంటే అందరినీ కలుపుకునే తత్వం, ఎవరిని వేరు చేసి చూడనటువంటి ఒక తత్వం. సో భారత జన్యు నిర్మాణంలోనే ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిది ఒక అండర్ కరెంట్గా ఉన్న ప్రధానమైనటువంటి అంశం. మరి దాన్నే మనము పక్కన పెట్టేసి లేదా ఇది కాదు అసలు మెయిన్ అని అనుకోవడానికైతే లేదు, డౌటే లేదు అందులో. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ మన అది సింధు నాగరికత కావచ్చు, హరప్పన్ నాగరికత కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రస్తుతం మన ఇండియన్ సివిలైజేషన్ అత్యుత్తమమైనటువంటి దశల్లో కనిపిస్తున్నటువంటి అతి గొప్ప లక్షణం ఇదే, భిన్నత్వంలో ఏకత్వం, ఎవరిని వేరు చూడని తత్వం, అందరినీ కలుపుకు వెళ్ళే తత్వం. సో మన జన్యు నిర్మాణంలో ఇది మాత్రం ఎప్పటికీ భాగంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పటిదాకా నేను చెప్పిన ఎవరైతే వేరే వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయో, టోనీ జోసెఫ్ అని చెప్పాను కదా, ఆయన ఎర్లీ ఇండియన్స్ అని ఒక బుక్ రాశారు, ద స్టోరీ ఆఫ్ అవర్ ఆన్సిస్టర్స్ అండ్ వేర్ వి కమ్ ఫ్రమ్ అని. అందులో నుంచి తీసుకున్న ఎక్సర్ప్స్ తోటి బీబీసీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను చెప్పాను ఇప్పుడు ఈ లాస్ట్లో చెప్పినటువంటి ఫ్యూ లైన్స్. సో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు, మనం మాత్రం ఇలాగే భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ మన ఇండియన్ సివిలైజేషన్ని నిలుపుదాం. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మేము ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం. May 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My End Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
పదరా పద పద రాముడు పరుగు తీయరా భీముడు పదరా పద పద రాముడు పరుగు తీయరా భీముడు పల్లెల మీద మన సవాల్ పంజానికి బలే హుషార్ పల్లెల మీద మన సవాల్ పంజానికి బలే హుషార్ పదరా పద పద రాముడు పరుగు తీయరా భీముడు రాముడు పెద్ద మనగాడు భీముడు గొప్ప మోతుబరి ముట్టిన కొట్టిన సహించరు మోరలెత్తిపై ఎగబడుతారు కష్టం వేస్తే పెద్ద పులులవే ఇష్టమైతే పసిపాపలవే పదరా పద పద రాముడు పరుగు తీయరా భీముడు పల్లెల మీద మన సవాల్ పంజానికి బలే హుషార్ పొంగి నేల ఏ పులకరించిన తొలకరి దల్లే తిలకరించిన పొంగి నేల ఏ పులకరించిన పరవశమై దూకేస్తారు పొలాలు చిటికెల దున్నేస్తారు మా రైతులకే సాయం చేసి మహరాజులుగా మార్చేస్తారు ఏమంటావు రాముడు ఏమంటావు భీముడు ఏమంటావు రాముడు ఏమంటావు భీముడు
అన్నా గోపన్నా ఏదన్న మాకు తోడో ఎవరున్నారన్నా నీవంటే మాకిష్టం నీ స్నేహం అదృష్టం
ఓహో అన్నదమ్ములారా మీరే మాటలు నేర్చారా అన్నదమ్ములారా మీరే మాటలు నేర్చారా మనసే విప్పి పలికారా మానవులైనారా మనసే విప్పి పలికారా మానవులైనారా అమ్మతోటి మీ తల్లని మాటలు చెబుతాలేరండి అమ్మతోటి మీ తల్లని మాటలు చెబుతాలేరండి అందరి చేత ఘన సన్మానం చేయిస్తాలేరండి అందరి చేత ఘన సన్మానం చేయిస్తాలేరండి పదరా పద పద రాముడు పరుగు తీయరా భీముడు పల్లెల మీద మన సవాల్ పంజానికి బలే హుషార్